ఓ శుభముహూర్తంలో భృగు మహర్షి భార్యల్లో ఒక భార్య పేరు ఖ్యాతి. ఈ ఖ్యాతికి భృగువునకు ఆవిడ కూతురుగా పుట్టింది. మార్కండేయ పురాణంలో ఈ విషయం ఉంటుంది. భృగువునకు ఖ్యాతికి ఆవిడ కూతురుగా పుట్టింది. అదిగా పుట్టడమే శ్రావణ మాసంలో పూర్ణిమకి ముందు వచ్చే శుక్రవారం పుట్టింది. అందుకని వరలక్ష్మి వ్రతం చేసుకోవడం మొదట వరమిచ్చి లక్ష్మీదేవి అక్కడ పుట్టింది కనుక ఆవిడ వరలక్ష్మి అయింది. పసుపు రంగులో పుట్టింది, అద్భుతమైన కాంతితో పుట్టింది, ఆయన అనుగ్రహించింది. భృగువు కూతురు గనక భార్గవి అని అప్పటి నుంచి ఆవిడ పేరు వచ్చింది అనమాట. భృగోహో అపత్యం స్త్రీ భార్గవి, ఈ విధంగా భార్గవి అనే పేరు పొందింది. అంటే శుక్రాచార్యుడికి చెల్లెలు గనక ఆవిడ శుక్రుడి బావగారిగా భావించింది. శుక్రుడికి అంత పూర్వం ఇంద్రాన్ని కూడా శచీదేవి కూడా చెల్లెలేనంటో అది చాలా మంది తెలియదు. భృగువు కూతురే, భృగువు యొక్క ఒక భార్య పేరు పులోమ. పులోమ కూతురు గనక ఇంద్రుడి భార్యకి పౌలోమి అని పేరు. భృగువు పెద్ద భార్యకి పులోమకి పుట్టినవాడ శచీదేవి, మరొక భార్య ఖ్యాతికి పుట్టినవాడ భార్గవీదేవి. అందుకే లక్ష్మీదేవి ఒక కాలంలో ఒక అవతారంలో శచీదేవికి శుక్రుడికి చెల్లెలు కూడా అయ్యి ఆ రోజున పరమ భక్తితో వరలక్ష్మి వ్రతాన్ని భృగువు భార్య శుక్రుడు ఆచరించారు. ఇక అప్పటి నుంచి వరలక్ష్మి వ్రతం జగత్ప్రసిద్ధికి ఎక్కేసింది, బాగా చేయటం మొదలుపెట్టాం. అదిగో అలా వరలక్ష్మి రూపంలో వచ్చినటువంటి జగన్మాత ప్రసన్న మమ సర్వదా, సర్వదా ఎల్లప్పుడూ నా యందు ప్రసన్న ప్రసన్నురాలై ఉండుగాక అని ఈ దివ్య శ్లోకానికి అర్థం. ఇందులో అమ్మవారి ఏ రూపమైనా మనకు అవసరమే, అందులో ముఖ్యంగా జ్ఞానస్వరూపిణి అమ్మ లేకపోతే ఎంత నష్టమో కొన్ని పురాణాలు చెప్పాయి. కొంచెం తెలివితేటలు ఉపయోగించాలట. అన్నిటికంటే గొప్పధనం తెలివితేటలు. ధనవగ్ని, ధనం వాయు, ధనం సూర్యో, ధనం వసు, ధనమింద్రో, బృహస్పతి, వరుణం ధనవశ్రుతే, వైనతే యశోమం పిపసోమం పిపతురుత్ర అని శ్రీ సూక్తం చెబుతోంది. అందులో ఏం చెప్పారు, ధనవగ్ని అగ్ని గొప్ప ధనము. నిప్పు కంటే గొప్ప డబ్బు ఎక్కడుంది, ఎలా నిప్పు డబ్బు అంటావా, నిప్పు ఉంది కాబట్టి పొద్దున్నే ఇడ్లీ వేసి చట్నీ వేసి హోటల్ వాళ్ళు ఇతరులకి ఎంత అన్నం పెడుతున్నాడు. ఆ నిప్పు లేకపోతే ఈ ఇడ్లీ ఉందా లేకపోతే హోటల్ ఉందా, దోశలు ఉన్నాయా పుల్కాలు ఉన్నాయా, ఏమీ లేవు. అన్నం తినడానికి కూడా ఉండదు. అసలు అగ్ని లేకపోతే చలికాలంలో స్నానం కూడా చేయలేదు. కాబట్టి అగ్ని గొప్ప ధనం. ఆ అగ్నిలోనే బంగారం వంటి నగలన్నీ తయారవుతున్నాయి, ఆయుధాలు తయారవుతున్నాయి. ఇస్త్రీ పెట్టితో ఆఖరికి లాల్చి ఇస్త్రీ చేయాలన్నా దాంట్లో వేడి ఉండాల్సిందే. కాబట్టి అన్నిటికంటే గొప్ప ధనం అగ్ని. పంచభూతాలలో అగ్ని ఒక ధనం, దాన్ని ఉపయోగించుకోవాలి. అది లేకపోతే శరీరాలన్నీ సమాధి దెబ్బలైపోయి ఎప్పటికీ ఎక్కడ పడి ఎక్కడ చూసినా ఆక్రమణలే. బతికుండగా ఆక్రమిస్తారు, సత్యాక ఆక్రమిస్తారు. కానీ మనం అలాగనే మన హైందవ ధర్మంలో బతికుండగా సత్యాక కూడా ఆక్రమించాం, హాయిగా శరీరాన్ని దహనం చేస్తాం. అప్పుడు మనకి ఏ విధమైన దోషము ఉండదు, స్థలం కూడా ఆక్రమణ ఉండదు. ఆ కాస్త శ్మశానం తప్ప కరోనాలో అసలు దీనంత లాభం కరోటి లేదు బొమ్మనారందు కానీ అనమాట. ఎందుకు చెప్తానంటే అగ్నిని సరిగ్గా వినియోగించుకుంటే గొప్ప ధనం అవుతుంది. వాయు గాలి ఎంత గొప్ప ధనం అని చెప్పాలా, చల్లగాలి ఎంత డబ్బు పెట్టుకుంటున్నారు, ఏసీ వేశారంటే ఆ పక్కన మీటర్ గిర్రహం తిరుగుతుంది. ఇండివిజువల్గా గొప్పలో ఏసీ వేసుకునేవాడు ఎవరు లేనప్పుడు కట్టేయంటరా బాబు, కట్టేయంటరా బాబు, మీటర్ పెరిగిపోతుంది, రేటు పెరిగిపోతుంది, వచ్చాడా లేడా. కాబట్టి అది పెద్ద డబ్బు. కారులో వెళ్ళినా ఇంకో చోటకన్నా ఈ గాలి అంతా కొనుక్కుంటున్నాం. ఇళ్లలో కాలుష్యం పడలేక పగటిపూట నడక్కి వెళ్ళి కాస్త ఫ్రెష్ ఎయిర్ కావాలంటే అంటాం. అసలు ఫ్రెష్ ఎయిర్ ఎక్కడ ఉంది, అంత హుషి ఏ వేపు చూసినా కాలుష్యమే. చిన్నప్పుడు చక్కగా హాయిగా పొలాల్లో గడితే ఎంత హాయిగా ఉండేదో, ఆ చల్లగాలికి ప్రాణం లేచొచ్చేది. ఇప్పుడు ఎక్కడికైనా దుర్వాసన, ఇంట్లోంచి బయటకు వస్తే సార్ బాబు రామరామ రామరామ, అంత ఇరుకు బెరుకు, గాలి అంత కుళ్ళు కప్పు, ఎక్కడ చూసినందుకు ముసుగులే, అందరూ ముసుగు దగ్గరైపోయారు ముసుగులు. ఈ మాస్కులు తెచ్చుకోవాల్సిన కారణం ఎందుకు వచ్చిందంటే వాయువు ధనం, దాన్ని సరిగ్గా వాడుకోక పాడు చేయడం వల్లే. ఫ్యాక్టరీలు బాగా పెరిగిపోయి కప్పు అయిపోయాయి. ధనం సూర్య, సూర్యభగవానుడు ధనం. ఇప్పుడు ఆ సూర్యుడి నుంచి వచ్చే అత్యనీలలో అయితే కిరణాలు మధ్యలో ఆ ఓజోన్ పొర దెబ్బతిండడం వల్ల భూమికి వచ్చేస్తుంది, అందుకే ఇంత వాతావరణం. లేకపోతే సెప్టెంబర్ నెలలోనూ అక్టోబర్ నెలలో ఏంటంటే అసలు వేడి, వేసవకాలాన్ని మించిపోయింది. వేసవకాలంలో కాస్త హాయిగా విసిరికంతో విసురుకునేవాడు. ఇప్పుడు ఎప్పుడు చూసినా 365 రోజులు రెండే రెండు కాలములు, ఒకటి సమ్మర్ రెండు సూపర్ సమ్మర్. అంటే వేసవి మండు వేసవి తప్పింకో కాలమే లేదు. ఎప్పుడు చూసినా వేడి రామరామ. ఈ విధంగా సూర్యుడి తాపం కూడా పెరిగిపోయింది. సూర్యుడు ఎలా రావాలి అలా రావాలి. సూర్యుడు కనుక భూమి మీదకి వస్తేనే ఈ మొక్కలు పెరుగుతాయి, ధాన్యములు పెరుగుతాయి, మనం సుఖంగా ఉంటాం. పట్టుబడి 10 రోజులు సూర్యుడు కనపడకుండా పోతే బట్టలు ఆరవు కదా, ఇంటికి బయటికి రాలేము, జలుబులు వచ్చి రోగాలు వచ్చి ఎంత బాధ పెడిపోతున్నాం మనం, బ్యాక్టీరియా పెరిగిపోతుంది. కాబట్టి సూర్యుడు గొప్పతనం, ఆరోగ్యతనం, ఆరోగ్యం భాస్కరాదిచ్చేతన్నారు. ధనం వసుహు, వసుహు అంటే బంగారం, బంగారం ఒక ధనం అని అర్థం. వసుహు అంటే ప్రాణము, మన ప్రాణమే గొప్పతనం. ఒరే నీకు 5 కోట్లు ఇస్తాను, నువ్వు చచ్చిపోయి నీ ప్రాణం అంటే ఎవడన్నా ఇస్తాడా? అంతటి త్యాగరాజులు ఎవరు ఉన్నారా? ఏదో బలిచక్రవర్తిలో శివచక్రవర్తిలో పక్కన పెడితే ఎవడో తన ప్రాణం పొరపాటు ఇవ్వడం. బాబు 5 కోట్లు కాదు ఇంకో 10 కోట్లు లీకేస్తాను, నీ ప్రాణం కూడా నాకు తగలే అంటాడు తప్ప మాట వరుస కూడా ప్రాణం ఇచ్చేవాడు ఉండడు. ఒక్క శివచక్రవర్తి పావులం కోసం ప్రాణం ఇచ్చాడే, అందుకే వాళ్ళ పేరు నిలబడింది. అన్నిటికంటే ప్రాణం గొప్పధనం కింద భావిస్తాం కాబట్టి ప్రాణమును ధనము అన్నారు. ఇక ఇంద్రుడు, తూర్పు దిక్కుకి అధిపతి అయిన ఇంద్రుడు, ఆయన వల్లే వాస్తు శాస్త్రం ఏర్పడింది. ఇల్లు ఎలా ఉంటే బాగుంటుందో చెప్పిన వాడు ఆయనే, అందుకే ఆయనకి వాస్తుపతి అని పేరు. ఆయన ఒక గొప్పధనం. బృహస్పతి, ఇప్పుడు చెప్పారు ఇక్కడ బృహస్పతి అంటే తెలివి అని అర్థం. తెలివితేటలు గొప్పధనం, అన్నిటికంటే పెట్టుబడి తెలివితేటలే. రూపాయి లేకపోయినా తెలివితేటలతో పైకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది చూశారు, నా కళ్ళ ముందు చూశానండి. ఒక ఆయన మరి ఏ ముహూర్తంలో మొదలెట్టాడో తెలియదు, తిరుపతి కొండ ఎక్కేవాడు ఆయన, చాలా కాలం క్రితం చూశాను. రోజు మెట్లెక్కి పైకి వెళ్ళేవాడు, ఆ మహాద్వారం దగ్గర సాష్టాంగ పడేవాడు. ఇది ఎప్పుడు మాట నేను చెప్పేది, 2002 సంవత్సరంలో నేను తిరుపతిలో అన్నమాచార్య కళామందిరంలో పురాణం మొదలుపెట్టాను. గణపతి సచ్చిదానంద స్వామి గారు ప్రతి సంవత్సరం ఒక పురాణం పద్మాగర్ గారి చెప్పించండి అని ఆ తిరుపతి వాళ్ళని ఆజ్ఞాపిస్తే వాళ్ళు అలా మొదలుపెట్టి, అప్పట్లో చాలా పురాణాలు కొన్నిసార్లు అన్నమాచార్య కళామందిరంలోను కొన్నిసార్లు ఏమో మహతీ కళామండపంలోను ఇలా చెప్పాము. అందులో అన్నమాచార్య కళామందిరంలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఎవరికీ తెలియకుండా కొండమెట్లెక్కి నేను మహాద్వారం దగ్గర ఒకసారి దండం పెట్టుకుని వెళ్ళి వచ్చేవాడిని. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈవోగా ఉన్నప్పుడు మహానుభావుడు ఏమంటే చాలా గౌరవం కనుక ఆ ఎల్వన్ దర్శనం చేయించేవాడు. నేను ఎవరిని అడిగేవాడు కదా, అసలు నాకు నా జీవితంలో నాకు దర్శనం ఇప్పించండి, డబ్బు ఇవ్వండి, డొనేషన్ ఇవ్వండి, ఇలాంటి అడగడం అంత చిరాకు లేదు. తనంతా తాను ఇస్తే పుచ్చుకోవాలి, మాట్లాడకుండా ఊరుకోవాలి, ఇది ఒక నియమం నాది. సరే అందుకని పైకి వెళ్ళి దండం పెట్టుకొస్తూ ఉంటే ఒక ఆయన అంటే 21 సంవత్సరాలు ఇది 27 రెండి రోజు పైకి వచ్చేవాడండి. ఓ రోజు నేను అడిగాను, ఏమంటే నేను ఇక్కడ ఎప్పుడు కనపడినా మీరే కనపడుతున్నారు ఇదే టైంలో అంటే, నేను ఇంత పూర్వం 2 నుంచి రోజు పైకి వెడుతున్నారండి, ఇలా 4 సంవత్సరములు కొండ మీదకి వెళ్ళి మహాద్వారం దగ్గర దండం పెట్టుకుని కిందకి తిరిగి రావాలి, మెట్లకి దిగిపోవాలి, అది నా కోరిక అన్నాడు. ఒకసారి ఆలోచించండి, మళ్ళీ అటువైపు కాదు ఈ మొత్తం 7 కోట్ల వైపు. ఇప్పుడు అటువైపు శ్రీనివాస మంగాపురం వైపు నుంచి మళ్ళీ వేరే రూట్ వేశారు, కొంచెం తక్కువ మెట్లు ఉంటాయి. ఈయన మొత్తం మెట్లెక్కేసి దిగిపోయేవాడు, వెళ్ళడానికి గంట రావడానికి గంటాను, అవి కాళ్ళా లేకపోతే ఇంకేమైనా మైసూరు పాకం కాళ్ళా అన్నట్టుగా దిగిపోయేవాడు. సరిగ్గా 2000లో మొదలెట్టాట, 2002లో నేను చూశాను, 2004లో ఆయనకి ఎలా పట్టిందో పట్టింది. సొంత మొక్కలతో వ్యాపారం మొదలెట్టాడు ఆయన, సొంత పంట మీద 4 సొంతం తీసి. ఇప్పుడు ఆయన ఆస్తి 1500 కోట్లు. ఇందులో రవర్ దర్శకుడు ఎంత దానం చేస్తాడో తెలియదు ఆయన, అంటే 1500 కోట్లు అథారిటీగా తెలిసింది, తెలియని ఆస్తి ఎంతో తెలియదు. కళ్ళ ముందు ఆ పైకి ఎక్కడో ఒక గొప్ప తపస్సు. నేను ఆయన అడిగాను, ఏమిటంటే తెలివితేటలే పెట్టుబడి అండి, ఆ తెలివితేటలు శ్రీనివాసుడు నాకు ఇచ్చాడు, తెలివితేటలతో నేను సంపాదించాను అన్నాడు ఆయన. చాలా మంది చూసాం ఇలా, ఒకళ్ళిద్దరు కాదు మహానుభావులు చూసాం, దైవానుగ్రహం వల్ల సంపాదించడమే కాకుండా అలా సంపాదించిన దాని ధర్మకార్యాలు కూడా వినియోగించేవాళ్ళు ఎంతమంది కూడా. ఇప్పుడు చెన్నైలో శివప్రసాద్ గారు ఒక ఆయన ఉన్నారు, హర్నాథ్ గుప్తా గారు అబ్బాయి. నిజంగా అసలు ఆయన చూస్తే నాకు ఆశ్చర్యం కనిపిస్తున్నట, వలాహా కెమికల్స్ అని ఉంటుంది, ఎంత దానం, ఎంత ధర్మం, ఏ మూల చూసినా ఆయన పేరే. గురువు గారికి పరమశిష్యుడు ఆయన, చెన్నై పెడితే అక్కడే ఉంటూ ఉంటాను నేను, వాళ్ళు చూస్తే ఆశ్చర్య కలుగుతున్నమాట. భక్తితో శ్రద్ధతో భగవదారాధన దానం ధర్మం వీటితో పాటు అపూర్వ రీతిలో వ్యాపారము చేస్తున్నారు, బుద్ధి ఉపయోగిస్తున్నారు, భక్తి ఉపయోగిస్తున్నారు. మన పురాణాలు చెప్పే బుద్ధి గొప్ప ధనము అని. ప్రారంభము ప్రయత్నము అని రెండింటి గురించి పురాణాలు చెప్పాయి. ప్రారంభం అంటే అనుభవించి తీరవలసిన కర్మ, ప్రారంభం భుంజమానస్య. ప్రారంభం అంటే ఇంక నువ్వు అందులోంచి తప్పించుకోలేవు, అనుభవించి తీరాలి. ఉదాహరణకి 2020 మార్చి నుంచి మరి కరోనా పేరుతోటి కోవిడ్ పేరుతోటి లాక్డౌన్ పెట్టారు. అది ప్రారంభం, అది తప్పించుకోలే మనం. ఎవడైనా అందులో ఉండవలసింది, ఇంట్లో ఉండవలసింది. ఏదో డ్యూటీ మీద వెళ్ళి వాడు పక్కన పెట్టి అప్పుడు నేనేమిటి మీరేమిటి అందరూ ఇళ్లలో ఏనాడు ఇల్లు దాటి బయటికి వెళ్లకుండా ఉండలేని వాడు కూడా ఇంట్లో దాక్కున్నారు. చట్టానికి భయపడి, రోగానికి భయపడి, ప్రాణానికి భయపడి దాదాపు ఒక సంవత్సరం వరకు కథల వాళ్ళు ఎక్కువగుతున్నారు. తర్వాత కూడా ఇప్పటికీ ఇంకా భయపడుతున్న వాళ్ళే ఉన్నారు. కానీ అందరూ దాక్కున్నారు లేదా? అది ప్రారంభం, అనుభవించి తీరాలి. కానీ ప్రయత్నం అంటే ఆ కరోనా సమయంలో కూడా చావకుండా హాయిగా ఇంట్లో ఉంటూ వేళకి తింటూ పురాణాలు చాలా మంది ఆ పురాణాలు అప్పుడే ఎక్కువన్నారట. ఇది ప్రయత్నం, దైవానుగ్రహం. నేనున్నాను అసలు నా జీవితంలో ఇన్ని రోజులు ఇంట్లో కూర్చునే అవకాశం లేదు. ఎప్పుడు ఇవాళ ఒక రోజు, రేపో రోజు, ఈ నెల ఇక్కడ, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే సప్తాహం దొరుకుతుంది. 22వ తారీఖు నాడు కాశీ పెడతాం, 24 వస్తాం, 25 ఒక రోజు అయితే 26 నుంచి మళ్ళీ దసరా అవగానే 7వ తారీఖు నుంచి బృందావనంలో మళ్ళీ అంబాయాడు, అది అవగానే మళ్ళీ కాశీలో భాగవత సప్తాహం 500 మంది వస్తారు, మళ్ళీ రావడం, మళ్ళీ నవంబర్లో హైదరాబాద్, మళ్ళీ అక్కడి నుంచి వస్తాం అహోబలంలో శతావధానం, ఇలా యావత్ జీవితం తిరుగుతూనే ఉన్నాను. ఇది తిరగకుండా ఉన్నది ఏదైనా ఉందంటే ఇంకో 2020 అనమాట. పూర్తిగా సంక్షోభంతో ఇంట్లో కూర్చున్నాం. అప్పుడు ఏం జరిగిందో తెలుసా మీకు? ప్రయత్నం అంటారు. నేను భగవంతుడిని నీ సేవ చేయాలి ఎక్కడ కూర్చున్నా అన్నాను. సరిగ్గా తెల్లవారితే లాక్డౌన్ పెడతారనగా గీతా ప్రెస్ వాళ్ళు ఫోన్ చేశాడు. గీతా ప్రెస్ గోరఖపూర్ అంటే ఎంత గొప్పదండి అది. ఆ మహానుభావుడు ఎన్ని పుస్తకాలు భాగవతం రామాయణం చాలా చీప్గా తేలిగ్గా ఇస్తారు వాళ్ళు. వారు ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి, సికింద్రాబాద్ నుంచి మధురూరి వారు, పద్మాకర్ గారు గీతా ప్రెస్ తరఫున ఫోన్ చేస్తామంటే తెలిసినట్టు మీరు అన్నారు. మొత్తం గరుడ పురాణం 19,000 శ్లోకాలు అనువాదం చేసి పెట్టండి అన్నారే. 19,000 శ్లోకాలు భాగవతం కంటే 1,000 శ్లోకాలు ఎక్కువ. మామూలుగా ఇలాంటి తిరిగితే నేనే అనువాదం చేస్తాను, ఒక గంట కూర్చుంటే కుదరదని ఆయన కోరారు. ఊ అన్నారు మర్నాడు 20వ తారీఖు నుంచి లాక్డౌను, మళ్ళీ 3 నెలలు ఇంట్లో కూర్చున్నాయి. గరుడ పురాణం మొత్తం కూర్చోబెట్టారు వారు. ఇప్పుడు వాళ్ళు రేపు జనవరికి మీకు చేతికిస్తున్నారు. మళ్ళీ ప్రామాణికంగా కల్పితం లేకుండా హాయిగా తేలికైన భాషలో రాశాం. ఎందుకు చెప్తారంటే అదొక యోగం, ప్రారంభం అనుభవించాలి. కానీ ఆ సమయంలో గరుడ పురాణం లోకానికి వచ్చింది. ఆ సమయంలో కొందరు జపాలు చేశారు, కొందరు 108 యజ్ఞాలు మాలా చేశారు, కొందరు ఇంట్లో ఉండి దాన ధర్మాలు చేశారు. మహానుభావులు మీలాంటి వాళ్ళు ఎంతోమంది పేదవాళ్ళకి అన్నదానాలు చేశారు, కూరగాయలు పంచిపెట్టారు. ఇదంతా మీ ప్రయత్నం. కష్టంలో కూడా భగవంతుడు మీకు వేళకి తిండిచ్చాడు, మంచి బుద్ధి ఇచ్చాడు. ఇది ప్రయత్నం అంటారు. ప్రారంభం అనుభవించిన ప్రయత్నంతో ఈ ప్రారంభ సమయంలో కూడా సుఖమును పొందితే అది ప్రయత్నం అంటారు. ఈ రెండూ కలిగితే దాన్ని జ్ఞానం అంటారండి. అదే సరస్వతి అంటే. అందువల్ల ఇటు ప్రారంభము ఇటు ప్రయత్నము రెండు ఉండాలి. అనుభవించే కర్మలో నుంచి కూడా మనం ఎలా సుఖం పొందాలో తెలుసుకోవడానికి గురువుల్ని ఆశ్రయించాలి. అత్యంత ప్రాచీన కాలంలో 5 స్నేహితులు ఉండేవారు. ఈ 5 స్నేహితులు పరమ పూజ్యుడైన వైశంపాయనుడికి శిష్యుడు. వైశంపాయనుడు వ్యాసునికి ముఖాముఖి చదువుకున్న శిష్యుడు. వ్యాసునికి చాలా ఇష్టులైన శిష్యుల్లో 1 నలుగురు ఉన్నారు. అందులో పైలుడు, వైశంపాయనుడు, సుమంతుడు, జైమిని, ఈ 4 వేదాలు ఇచ్చాడు ఆయన. పైలుండు ఋగ్వేద పఠనంబు దొరకొని సామంబు జైమిని చదువుతుండే యదు వైశంపాయనాఖ్యుండు పఠిల్చే తుది అధర్వము సుమంతుడు పఠిల్చే. భాగవతంలో చెప్పారు పైలుడు అనే ఆయన ఋగ్వేదం చదువుకున్నాడు. వ్యాసుడు వేదాలు 4 విభజించి పైలుడికి ఋగ్వేదం ఇచ్చాడు, జైమినికి సామవేదం ఇచ్చాడు, వైశంపాయనుడికి యజుర్వేదం ఇచ్చాడు, సుమంతుడికి అధర్వణ వేదం ఇచ్చాడు. ఈ విధంగా 4 వేదాలు పుచ్చుకున్నారు. అందులో వైశంపాయనుడు ఈ వేదాన్ని తన శిష్యులందరికీ ఎంతో శ్రద్ధతో బోధిస్తే యాజ్ఞవల్క్యుడి ద్వారా మళ్ళీ శుక్రయజుర్వేదం కూడా వచ్చింది. అటువంటి వైశంపాయనుడి దగ్గర ఒకప్పుడు 5 శిష్యులు చేరారు. వాళ్ళకాయన పేర్లు ప్రథముడు, ద్వితీయుడు, తృతీయుడు, చతుర్థుడు, పంచముడు అని పెట్టాడు వరసగా. 5 శిష్యులే వాళ్ళని కూర్చోబెట్టి పాఠం చెప్పాడు. వాళ్ళు 5 అన్నారు, గురుదేవ
ఎన్ని వేదాలు చదివినా. వేదన తొలగాలంటే ధనం ఉండాలి. ధనం లేకపోతే ఈ సృష్టిలో బతకలేము మనం. ప్రపంచంలో అన్నిటికంటే దారిద్ర్యం అతి భయంకరమైనది. ఆ దారిద్ర్యం అనుభవించేవాడికే తెలుస్తుంది. ఆ దారిద్ర్యం నుంచి మేము బయటపడటానికి మార్గం చెప్పమంటే ఆయన, మీ ఐదుగురికి ఐదు రాళ్ళు ఇస్తాను. నాలుగు రాళ్ళు వెనకేసుకోమంటారు కానీ ఈయన ఐదు రాళ్ళు ఇచ్చాడు ఐదుగురికి. ఈ మధ్యన అందరూ రాళ్ళు వెనకేస్తున్నారండి కిడ్నీలో. నాలుగు రాళ్ళు వెనకేసుకోమంటే అదే వెనకాల ఏ కిడ్నీలో చూసినామే. కానీ అలా కాకుండా ఐదుగురికి ఐదు రాళ్ళు ఇచ్చి ఈ రాళ్ళు పుచ్చుకుని హిమాలయ పర్వత ప్రాంగణం దగ్గరికి వెళ్ళండి. అక్కడ మేరు పర్వతం అని ఒకటి ఉంటుంది. ఆ మేరు పర్వతం దగ్గర మీ బుద్ధిని ఉపయోగించండి. ఈ ఐదు రాళ్ల వల్ల మీకు సంపదలు వస్తాయి. మళ్ళీ చెబుతున్నాను, అన్నిటికంటే గొప్పది విద్యాలక్ష్మి, జ్ఞానస్వరూపిణైన లక్ష్మి. ఆవిడ అనుగ్రహం లేకపోతే రాళ్ళు కూడా మీకు రాళ్లే తప్ప సంపదలు ఇవ్వవు. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారుగా అలాగేనని బయలుదేరాడు. ఆయన మళ్ళీ చెప్పాడు, దురాశకి పోకండి. జ్ఞానులకు దురాశ ఉండదు. జ్ఞానికి ఎప్పుడు కూడా ఆశ ఉంటుంది కానీ దురాశ ఉండదు. ఆశ ఉండాలి అసలు. ఆశ లేకపోతే ఎలాగా? రేపు బ్రతుకుతాం అనుకోకపోతే వాళ్ళే చచ్చిపోతాం అనుకుంటే ఇంకేం పని చేస్తాం? కొంతమంది అంతే, మనం ఎక్కడ ప్యాస్ అవుతాం అనేవారు. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, గురువు గారు మనం ఎక్కడ ప్యాస్ అవుతాం అంటే మరి నీతో నన్నుకు తెలుపుతావరా, నేను ప్యాస్ అవుతానరా బాబు, మధ్యలో నువ్వు ప్యాస్ అవ్వకపోతే ప్యాస్ అవ్విపోయేవాడి. అలా కొంతమంది ఎప్పుడు నిరాశ నిస్పృహ అదో బతుకు. అందువల్ల ఆశ లేకుండానూ ఉండకూడదు, దురాశ పరికిరాదు, జాగ్రత్త సుమ అని హెచ్చరిస్తే ఆ ఐదుగురు బయలుదేరారు. ఈ రాళ్ళు పుచ్చుకుని బయలుదేరారు. క్రమంగా మేరు పర్వతం దగ్గరికి వెళ్ళారు. మేరు పర్వతం దగ్గర ముందుగా మందాకిని అనేది కనపడింది. ఆ మందాకిని దగ్గర ఇప్పుడు మనం కేదారం అని పిలుస్తున్న ప్రాంతం కనపడింది. తక్కన అందులో ఒకటి చేతిలో ఉన్న రాయి కింద పడింది. ఈ రాయి పడిన చోట గురువుగారు తమ్మన్నారు కదా అని ఆయన ఏం చేశాడు, చేతిలో గురపంతో తగితే రాగినాడాలు కనపడ్డాయి. అవి ఖరీదేనివి. ఆ రాగినాడాలు తవ్వి ఓ బస్తా తెచ్చుకున్నాడు అండి. బస్తాలో తెచ్చుకుని నాకు ఇది చాలండి, ఈ రాగినాడాలతో వెళ్ళిపోతున్నాను అన్నట. అప్పుడు మిగతా వాళ్ళు అన్నారు, పిచ్చేళ్ళ ఉన్నావు, రాగినాడాల వల్ల ఏమొస్తుంది, మా ఆయన ఒక ఇల్లు వస్తుంది నీకు. ఆ రోజులు ఒక ఇల్లు వచ్చేది, ఓ రెండు ఎకరాల పొలం వస్తుంది, దాంతో బతుకుతామంటే రెండు ఎకరాల పొలం ఇల్లు కట్టే కావాల్సిందే ఉంది, తిండి లేక బలబల పడిపోతున్నా, నాకు ఇదే పెద్ద ఆస్తి, నాకు ఇది చాలా నాయన, ఈ చల్లు నడవలేరు అని ఆ రాగినాడాలు శుభ్రంగా బస్తానట పెట్టుకుని భుజం మీద వేసుకుని వెళ్ళిపోయాడు. అవి అమ్ముకుంటే ఆ రోజుల్లో చాలా ఖరీదైన నాడారట, అమూల్యమైన నాడారు. ఎప్పుడో ధర్మరాజు గారు పాతి పెట్టి నాడారు. అందుకని వైశంపాయను ఇచ్చిన ఈ రాయి వల్ల ఈ నాణ్యాలు చూసి ఎక్కువ రెట్టుకొని చాలామంది అతనికి కావలసిన ఆస్తి ఇచ్చారు. ఇల్లు కొనుక్కున్నాడు, ఏదో ఒక స్థలం కొనుక్కొని సొక్కగా వెళ్ళాడు. ఈ మిగతా నలుగురు ఇంకొంచెం ముందుకెళ్ళారు. ఇందులో రెండో వాడు ద్వితీయుడు ఇంకొంచెం దూరం వెళ్ళాక ఢాంబరి వాడి చేతిలో రాయి పడింది. వెంటనే వీళ్ళు అక్కడ వెతికారు, పంచలోహాల నాణ్యాలు కనపడ్డాయండి ఇక్కడ. అమ్మ బాబాయ్, రాగి కంటే పంచలోహాలు చాలా మంచివి అని వెంటనే రెండో వాడు తవ్వి బస్తానంట పెట్టుకున్నాడు. మరి ఇందాక రాగి కనపడ్డాయి, ఇప్పుడు పంచలోహాలు, తర్వాత ఇంకేం కనపడతాయో, నా మాట విను, ఇంకొంచెం ముందు పెడదావు అని దగ్గర శిష్యులు అంటే వినిపించుకోకుండా దురాశ వద్దని గురువుగారు చెప్పారు. నా రాయి ఇక్కడే పడింది, నా రాయికి తగిన ఫలితం నాకు వచ్చింది, ఇది చాలని వాడు వెళ్ళిపోయి వాడు సుఖపడ్డాడు. ఇక మిగతా ముగ్గురు ఇంకొంచెం ముందుకెళ్ళారు. మూడో వాడు వెళ్ళిన చోట వెండి పడింది. ఈసారి ఆ రాయి కింద పడగానే అక్కడ తవ్వితే అంతా వెండి పాత్ర. అమ్మ బాబోయ్, వెండిరా, ముందు రాగి, తర్వాత పంచలోహాలు, ఇప్పుడు వెండి వచ్చింది, ఇక వెండికి తిరిగేముందని వాడు బస్తానంట ఆ వెండి తవ్వి అందులో వేసుకుని నాడారు. గోధుమ మీద వేసుకుని వెళ్ళిపోయాడు పిచ్చివాడు. వెళ్ళి రాగికి పంచలోహాలకి మామూలు వెండికి సంతోషపడుతున్నారు. ఇప్పుడు నాలుగో చోట బంగారం ఉంటుంది రో అనుకుని ఇంకొంచెం ముందుకెళ్ళారు. నిజంగానే నాలుగో రాయి పడింది. అప్పటికే చాలా డీప్ హిమాలయాసులో గడిపోయారు వాడు. అక్కడికి వెళ్ళేసరికి ప్రాణం పోతుందో పక్కన, అయినా సరే వండిగా పెడితే అక్కడ నాలుగో వాడి రాయి కింద పడింది. నిజంగా అడుగునంత బంగారం పాత్ర, అన్ని జిగేలు జిగేలు కొట్టున్న బంగారం అడలు కనపడగానే ఒరే ఇక చాలరా మనకి, ఎందుకంటే ఆశ వద్దు, బంగారం కంటే మించింది ఏముంటుంది, కాబట్టి ఇది పట్టుకుపోతాను నేను అని నాలుగో వాడు బస్తానంట బంగారం తవ్వి పెట్టుకున్నాడు. ఇంత నాణాలట, ఆ నాణాలు బస్తానంట నింపుకుని బోట కడుతూ ఉంటే ఇంకా నీకు పిచ్చిపోలేదురా. ఒకడికేమో రాగి, రెండోవాడికి పంచలోహాలు, మూడోవాడికి వెండి, ఇప్పుడు బంగారం వచ్చాయి, ఇంకేం వస్తాయి, వజ్రాలు వైడూర్యాలు ధగధగలాడిపోతాయనగా, సరే అవేమో నువ్వే తీసుకొని రాబోతున్నాయి, బంగారం చాలు అని వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఇక బంగారం కనుక వాడు ఎక్కగా ఊరి భీమవరం వదిలేశాడు ఎక్క ఆ రోజుల్లో. ఇప్పుడు భీమవరంలో సెట్ భూగోళ్ళు ఎవరుకోండి, అది వేరే విషయం. ఈ మధ్యన భీమవరం రేటు పెట్టే హైదరాబాద్లో కూడా లేదుట అని నేను అలా కథలు అన్నాను. అంత రేటు పెరిగిపోయిందంటే భీమవరం అంటే మాటలా అన్నాను. అందుకే ఎందుకైనా మంచిదని భీమవరంలో పక్కన పెట్టడం మానేశాను నేను, హైదరాబాద్లోనే పక్కన పెట్టేశాను. కాబట్టి ఎందుకు చెప్తానంటే అప్పట్లో ఒక రేసేవారు అలాగే వాడు వెళ్ళిపోయాడు. ఇక ఐదో వాడు ముందుకెళ్ళాడు. ఈసారి వాడు రాయి పడగానే అక్కడ నిజంగానే తగతగలు ఆడుతున్న వజ్రాలు, వైదూర్యాలు, నవరత్నాలు కనబడ్డాయి. ఒక్క వజ్రం, ఇందాక చెప్పిన బంగారం బస్తాలు పెట్టి కొన్నా కొనలేము అటువంటి వజ్రాలు. అది తీసుకుపోవచ్చు కదా వాడు. వజ్ర వైదూర్యముల కంటే విలువైన ఇంకేముంటాయేమో. ఈ రాయి కింద పడిన దాన్ని ముందుకు తీసుకెళ్దాం, అక్కడ ఇంకేదో పడకపోతుందా అని ముందుకు బయలుదేరాడు. ఈ ప్రపంచంలో కొంచెం పుర్రడివాడికి తెలుస్తుంది, వజ్రాలు వైడూర్యాలు నవరత్నాల కంటే ఇంక మించి విలువైనవి ఆ రోజుల్లో ఉంది. ఇప్పటి ఏమో రకరకాలు వచ్చాయి అనుకోండి, ఈ పిచ్చివి అయినా పట్టించుకోకుండా దురాశతో బుద్ధి ఉపయోగించక కొంచెం బుద్ధి ఉపయోగించుకుంటే వెనక్కి వెళ్ళేవాడు. ఆ వజ్రాలతో వెళ్లకుండా ముందుకెళ్ళాడు. వెళ్ళగా వెళ్ళగా ఆ ప్రాంతంలో హిమాలయ పర్వతాలు లేవు, భయంకరమైన ఎండ వచ్చింది, సూర్యుడు భూమికి దిగిపోయాడా అన్నంత వేడిగా ఉంది ఆ ప్రాంతం, నేలంతా ఇసుక కాలిపోతుంది. ఓరిదేవుడు సంపద కోసం నేనేమి ప్రాణాల మీదకి తెచ్చుకోలేదు కదా అనుకుంటూ ఉండగా అక్కడ ఒక అతను నిలబడి ఉన్నాడు, దిగంబరంగా ఉన్నాడు, ఒంటి మీద ఒక గుడ్డ మొక్క లేదు, వాడి నెత్తి మీద ఒక చక్రం, బండి చక్రం, కొమ్మరి చక్రం వంటి చక్రం గిర్రు తిరుగుతోంది. వాడు ఇలా ఒడిగిపోతున్నాడు, వాడి తల మీద నెత్తురు కారుతోంది. వీడు తెల్లబోయి ఇదేమిటండి ఇంత గొప్ప వ్యాయామం తపస్సు చేస్తున్నారనగా టక్కన ఆ చక్రం వచ్చి వీడు నెత్తి మీద పట్టుకుంది. ఆ చక్రం వీడి నెత్తి మీద రావడం ఏంటి, ఇలా గిర్రం తిరగడం మొదలెట్టింది. వీడి బట్టలు ఓడిపోయాయి, వీడు ఆ స్థానంలో వెళ్ళిపోయాడు. వీడు బాబోయ్ బాబోయ్ తట్టుకోలేకపోతుందని ఏడుస్తుందా విడిచిపెట్టట్లేదు ఆ చక్రం. చక్రం తీద్దామంటే చేతులు కొట్టుకుపోతున్నాయి. అప్పుడు అవతల పడ్డవి వైశంపాయనుల వారు ఇచ్చిన ఐదో రాయి పుచ్చుకుని ఇక్కడికి వచ్చిన వాడివే కదా అన్నట్ట. అవును ఆయన అంటే నీకెలా తెలుసు అంటే నేను ఆయన శిష్యుడే, మేము ఇలాగ ఐదుగురు శిష్యులు, ఐదు రాళ్ళు ఇచ్చాడు ఆయన హాయిగా వజ్ర వైడూర్యాలు పట్టుకుపోలేక ఇక్కడికి వస్తే ఇంకేమో ఉన్నాయనుకుని దురాశతో ఇక్కడికి వచ్చాను. నా బుద్ధిబలం నశించిపోయింది, ఈ చక్రం నాకు పూర్వం ఎవడ నెత్తి మీద ఉంది, నాలాంటి ఎవడో దురాశాపరుడు తెలివి తక్కువడు ఇక్కడ ఉన్నాడు, ఆ చక్రం వాడి నెత్తి మీద ఉంది, నేను వాడిని ప్రశ్నించగానే నా నెత్తి మీదకి వచ్చింది, ఇప్పుడు నువ్వు నన్ను ప్రశ్నించావు నీ నెత్తి మీదకి వచ్చింది అనుభవించాలక్క. ఎంతకాలం అంటే అన్నాడు ఆయన, నీలాంటి మరొక బకరా ఇక్కడికి రావాలి, నీలాంటి బుద్ధిహీనుడు ఎవడ వస్తే నిన్ను ప్రశ్నిస్తే అప్పుడు ఈ చక్రం వాడి మీద పెడుతుంది, అప్పటిదాకా తప్పదనగా నువ్వు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నావు అన్నట్ట. వందేళ్ళు అనుభవించారన్నాడు. నీకు వందేళ్ళ ఇక తర్వాత ఓడొస్తాడో ఉంటావు అనుకుని వాడు ఏడవడం మొదలెట్టాడు. అందుకని పురాణ కథలు పైకి కథల్లా కనపడతాయి. నహి జ్ఞానేన సదృశం, మన జ్ఞానముతో ఒక స్థాయి దాటిన తర్వాత ఎంత ప్రమాదం వస్తుందో ఊహించి ధనమును అదుపులో పెట్టకపోతే విపరీతమైన దురాశకు పెడితే ఎలా పతనమైపోతామో. ఈ కథని నారదుడు అంతటి వాడు ధర్మరాజు గారికి కూడా చెప్పాడు. దాన్ని బట్టి ఆలోచించండి, గర్గ సంహితలో నారదుడు ధర్మరాజుకు చెప్పాడు మనిషికి ఆశ ఉండాలి, దురాశ ఉండకూడదు, ఉండకుండాలంటే నిత్యం తన జ్ఞానానికి పదులు పెట్టాలి, తెలివితేటలు పెంచుకోవాలి. అసలు నారదుడు సన్యాసి కదా, ఆయనకి డబ్బుతో సంబంధం ఏంటి, కానీ ఆయన మహాభారతం సభాపర్వంలో ధర్మరాజు గారికి చెప్పిందంతా డబ్బు గురించి. నిజానికి నారదుడికి డబ్బక్కర్లా, కానీ ధర్మరాజు గారు మహారాజు, ఆయన పరిపాలించాలి. అందుకని పొద్దుటే లేచి నీ ఖజానాలో ఎంత డబ్బు ఉందో లెక్క పెడుతున్నావా లేదా, నీ ఖజానాలో ఎప్పుడు 1/4 వంతు కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. ఉదాహరణకి నీ దాంట్లో 1,000 రూపాయలు ఉంటే 250 కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, 750 ఉండాలి, అంతకంటే ఎక్కువ ఓవర్ డ్రాఫ్ట్ వాడద్దు, వాడితే రాష్ట్రం దెబ్బతింటుందని చెప్పాడు. ఇప్పుడు అది ఓవర్ డ్రాఫ్ట్లే. అందుకని భారతం వినాలి, విపరీతంగా ఖర్చు పెడితే ఎంత నష్టం. ఇవరందరికీ చెప్పాడు, దానం చేసేటప్పుడు మొత్తం మొదలు చెడిపోతూ ఉంటే దానం చేయకూడదట. నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే అందులో 1,000, 2,000 ఇంత దానం చేయాలి, మొత్తం 100,000 దానం చేసి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు దెబ్బతినకూడదు. వాడి సన్యాసం లేదు, ఇది గృహస్థాశ్రమంలో వాళ్ళు చెప్పారట. పెళ్లి చేసుకుని సంసారంలో ఉన్న వాళ్ళకి మాత్రం సర్వనాశనం అయిపోయే దానం చెయ్యొద్దని చెప్పాడు. అందులోనే భటులకి వేళకి జీతాలు ఇవ్వాలి, ఇవ్వకపోతే భటులు వాడిని విడిచిపెడతారు, లక్ష్మి వాడిని విడిచిపెట్టేస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మిలిటరీ వాళ్ళకి ఇవ్వాలి, రైతులకి తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వాలి, అవసరమైతే రైతులకి మాత్రం రుణాలు మాఫీ చేయాలి, అసలు ఉచిత పథకాలు ఎవరితో చెప్పాడండి? నేనల్లా, మరి నా మీద పడకండి. ఈ చెప్పింది సాక్షాత్తు నారదుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడు? ధర్మరాజుకి. ఎవరికి ఉచితంగా ఏది పెట్టద్దు, ఎంతో కొంత పని చేయొచ్చు. ఆకలితో వచ్చిన వాడికి కడుపు నుండి అన్నం పెట్టి ఆ తర్వాత వాడి చేత పని చేయొచ్చు. యావత్ జీవితం బతికేలా చెయ్యన్నాడు. ఎంత అద్భుతం అనిపిస్తున్నమాట, సభాపర్వంలో ఉంటుంది ఇదంతా. అప్పుడు నారదుడు చెప్పినట్టు చేశాడు కాబట్టి ధర్మరాజు గారి పరిపాలనలో మాట వరసకు కూడా దారిద్ర్యం లేదు. ఇంతెందుకు? లక్ష్మీదేవి జోదంలో ధర్మరాజుని విడిచిపెట్టవలసి వచ్చింది. అప్పుడు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ లక్ష్మీదేవి చాలా బాధపడింది, ఈ రాజుగారిని ఎలా విడిచిపెట్టను, అతడు చాలా ఉత్తముడు, తెల్లవారుజామును లేస్తాడు. కట్టి విడిచిన గుడ్డ కట్టడా రాజు, పూర్వకాలం హాయిగా జానపదుల పాటల్లో ఉండేవి, కట్టి విడిచాక గుడ్డ కట్టుకోవటం ఉతక్కుండా. పాచి ముఖంతో ఎవరితో మాట్లాడటం, లేవగానే ముందు ముఖం కడుక్కోవాలి. అది కానీ పాచి ముఖంతో అద్దంలో చూసి టింగు టింగు అని దూకుంటే తలకై దరిద్రం పట్టుకుంటుంది. అందుకే లేవగానే చేతులు చూసుకోవాలి. కరాగ్రే వసతే లక్ష్మీ, కరవధ్యే సరస్వతి, కరవూలే స్థిత గౌరీ, ప్రభాతే కరదర్శనం. ఇది మూల శ్లోకం. ఆ తర్వాత గోవిందహరి మార్చారు. ఈ చేతి చివరి భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది, మధ్యలో సరస్వతి ఉంటుంది, చివరి భాగంలో గౌరీదేవి ఉంటుంది, పార్వతి. అందుకే లేవగానే రెండు చేతులు ఇలా అనుకుని ఒకసారి చూసుకునేవారు మన పెద్దలంతా. త్రిమాతలను చూసిన పుణ్యం వచ్చేది, కొంత దారిద్ర్యం తొలగేది, బయటికి వెడితే అపశబ్దాలు వచ్చేవి కాదు, అకాల మరణములు వచ్చేవి కాదు. ఇప్పుడు అవన్నీ పోయి లేవగానే ఈ పాచి ముఖంతో కాఫీ తాగేయటం, అద్దాల్లో చూసుకోవడం, తలకాయ దూకోవడం మొదలెట్టాక అన్నీ మారిపోయాయి. కాబట్టి చేతులు చూసుకోవాలి. స్నానం పొద్దుక్కి చేయకూడదట. పొద్దు అంటే సూర్యుడు, పొద్దు ఎక్కుట, సూర్యుడు బాగా పైకి వచ్చాక స్నానం చేస్తే అది పొద్దు ఎక్కుట. ఎప్పుడు సంధ్యా సమయంలో స్నానం మంచిది. కానీ మర్త్యునకు నిజేచ్ఛ చేయనకు రోగము పొందిన ఎప్పుడప్పుడు, ఒక రోగం పొందినప్పుడు మాత్రం మినహాయించారండి. ఆయన 60 ఏళ్ళు దాటి వయస్సు మార్పు వచ్చినవాడు, అనారోగ్యం వచ్చినవాడు, పసిపిల్లలు అంటే 5 ఏళ్లలోపు పిల్లలు, వీళ్ళకి మాత్రం కాలంతో సంబంధం లేదు. కానీ తక్కిన వాళ్ళంతా 5 ఏళ్ళు నిండి 60 ఏళ్ళు మధ్యలో ఉండి ఆరోగ్యం సహకరిస్తే, కొంచెమైనా సహకరిస్తే వాళ్ళు పొద్దుట లేచి హాయిగా స్నానం చేయాలి. స్నానం ఆలస్యంగా చేయకూడదు. స్నానం చేయనిదే భగవంతునికి నివేదన చెయ్యదే భోజనం చెయ్యొద్దు అని చెప్తారు. ఆనుశాసనిక పర్వం అని మహాభారతంలో చాలా గొప్ప పర్వం. మహాభారతం మొత్తం 18 పర్వాలు. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ, శాంతి, ఆనుశాసనిక, అశ్వమేధ, ఆశ్రమవాస, బౌసల, మహాప్రస్థాన, స్వర్గారోహణ పర్వములు అని 18 పర్వాలు. ఇందులో ఆనుశాసనిక పర్వంలో భీష్ముడు చాలా విశేషములు మహానుభావుడు ధర్మరాజు గారికి చెప్పాడు. అందులో ఒకరోజు ధర్మరాజు లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుంది అని అడిగాడు. లక్ష్మీ నివాస స్థానములు టీటీడీ వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకంలో 93వ పేజీలో ఉంటుంది. ఎన్నో పేజీ? 93. ఎందుకంటే రెఫరెన్స్ ఇస్తే ఇంటికి వెళ్ళాక చూసుకుంటారు కదా. కొంతమందికి ఇంటికి వెళ్ళాక అప్పుడప్పుడైనా పుస్తకం చూసుకోవాలని కోరిక ఉంటుంది లేండి. అందుకని మా ఎందుకు వచ్చిన పుస్తకం అంటే మీ పుస్తకం చాలనుకుంటే వేరే విషయం. కానీ అందులో చెప్పారు లక్ష్మీ నివాస స్థానాలు భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడు. ఒకప్పుడు రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఉపాసించింది. ఎప్పుడు లక్ష్మీదేవి యొక్క అవతారమే రుక్మిణైనా మూల విరాట్ అక్కడే ఉంటుందంటో. మూల లక్ష్మి ఎప్పుడూ భూమికి రాదు, ఆవిడ శక్తి రుక్మిణి రూపంలో వస్తుంది. అందుకే రమా భగవతి అంశమణి లక్ష్మీదేవి యొక్క అంశతో పుట్టిందన్నారు. అలాగే కృష్ణుడు ఉన్నప్పుడు కూడా మూల విరాట్ విష్ణు అక్కడే ఉన్నాడు. మీకు ఈసారి వీలుంటే మహాభాగవతం దశమస్కంధంలో చూడండి, అర్జునుడు విప్రబాలకులను బతికించుట అనే ఘట్టంలో కృష్ణుడు అర్జునుడు వైకుంఠానికి వెళితే అక్కడ మహానుభావుడైన విష్ణువు కనపడ్డాడు. అంటే విష్ణువు డైరెక్ట్గా దిగిరాడు, ఆయన శక్తి వస్తుంది, మూల విరాట్ అక్కడే ఉండాలి, అలా ఉండకపోతే అది ప్రమాదం కూడా. ఒకసారి ఏం జరిగిందంటే కృష్ణుడి దగ్గరికి అర్జునుడు వచ్చాడు. చాలా రోజులు ఉన్నాడు, ఒకరోజు 2 రోజులుగా చాలా రోజులు ఉన్నాడు. ఇంతలో ఒక ఆయన వచ్చాట పొద్దుటే, ఆయన ఒక బ్రాహ్మణం. రావడంతో కృష్ణ రక్షించు, బలరామ రక్షించు అంటే వాళ్ళు ఎవరు మాట్లాడలేరు. మీరు దేవతలు అనుకున్నారు, దేవుళ్ళు అనుకున్నారు, మీ గురించి అందరూ పొగుడుతున్నారు, మీ రాజ్యంలో ఉన్న నాకు రక్షణ లేదా అని మళ్ళీ కృష్ణుడిని నిందించాడు ఆయన. అయినా కృష్ణుడే పట్టించుకోడు, కృష్ణుడు మహాత్ముడు కదా, ఈ పొగడ్తలు తెగడ్తలు పట్టించుకోడు. చూసి చూసి అర్జునుడికి విసిగెత్తి, ఇదేమిటి కృష్ణుడు ఎప్పుడు ఎవరు పిలిచినా పలుకుతాడు, అటువంటి నీ బ్రాహ్మణోత్తముడు ఎంత నిందించినా రక్షించమంటే పలకడేమి అనుకుని ఏమో విప్ర నీ కష్టం ఏమిటి, నేను తీరుస్తాను, ఇదిగో గాండేవమన్నట. అప్పుడు చాలు చాలేవయ్యా, మహానుభావుడు భగవంతుడు అనుకున్న కృష్ణుడు, హలధరుడైన బలరాముడు రక్షించలేకపోతే నువ్వే రక్షిస్తావన్నాడు. అప్పుడైనా నాహం కృష్ణ నాహం రావహ ఫల్గునశ్చ సుగాండివిహి, నేను నిజంగా కృష్ణుణ్ణి కాదు రాముణ్ణి అంటే బలరాముణ్ణి కాదు, గాండీవం ధరించుకున్న ఫల్గునుండి పృథ్వీ యొక్క పృథ యొక్క పుత్రుణ్ణి, కుంతీదేవి పుత్రుణ్ణి, ఇదిగో నీకు మాట ఇస్తున్నాను, నీ కష్టం ఏమిటో చెప్పు రక్షిస్తానని కానీ కొంచెం ఆశ కలిగింది ఆయన. అయితే ఇప్పుడు చెబుతున్నాను, మీరు మా భార్య 9 సంవత్సరములుగా ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో ఒక బిడ్డని కంటోంది, పుట్టి పుట్టగానే ఆ కుర్రాడు చచ్చిపోతున్నాడు, ఇప్పటికీ 9 మంది పిల్లలు చచ్చిపోయారు, ఇప్పుడు 10వ సారి మావిడ గర్భవతి అయింది, ఇప్పుడు కార్తీక మాసమే, మళ్ళీ అదే తిథి నాడు పురుడు అంటున్నారు పెద్దలు, ఈసారి కూడా పిల్లవాడు చచ్చిపోతాడో నాకు తెలిసిపోతుంది, 9 మంది పిల్లలు పోతే తల్లిదండ్రులకు ఎంత బాధో నీలాంటి వాడికి తెలియదు, కానీ కృష్ణుడికి తెలుసు కదా, ఎందుకంటే వాళ్ళమ్మకి పుట్టిన 6 కొడుకుల్ని కౌశుడు చంపినప్పుడు వాళ్ళమ్మ బాధపడింది, అందుకని కృష్ణ రక్షించు అని మొరపెడుతూ ఉంటే 9 ఏళ్లుగా అసలు నా మాటే వినడు, ఇప్పటికి 9 మంది చచ్చిపోయారు, ఇది 10వ సంతానం రక్షించవా అంటే అప్పుడు ఆయన నేను రక్షిస్తాను, రక్షించకపోతే ఈ కృష్ణుడు చూస్తూ ఉండగా ఈ సభలో అగ్ని పేర్చుకుని అందులో దూకి గాండీవంతో చచ్చిపోతాను అని మళ్ళీ కృష్ణుడికి ఇలా చూసి మరి కృష్ణుడికే చూసి ప్రతిజ్ఞ చేశాడు. అనగానే కృష్ణుడు తల ఒత్తుకున్నాడు, ఎందుకు నేను ఆయన ప్రతిజ్ఞ అంటే నాకు నీ మీద నమ్మకం అని వెళ్ళిపోయాడు. పురుడు వచ్చే రోజున అక్కడికి వెళ్ళి ఏవేపు నుంచి మృత్యు వస్తుంది అని అడిగితే ఏం తెలుస్తుంది, మృత్యు ఏవేపు నుంచి వస్తామని తెలుసు, అదేదో రూపేర్చుకుంటూ అన్నాడు ఆ బ్రాహ్మణం. వెంటనే ఇది తన మహామహిమతో గాంధీవన్ నుంచి బాణములు విడిచిపెట్టి మొత్తం ఆయన ఇంటి చుట్టూత ఒక పంజరం కట్టేశాడు, ఆ బాణముల లోపల నుంచి గాలి కూడా లోపలికి రాదు అంతలా గట్టిగా శరపంజరం కట్టేశాడు అనమాట. నిజం చెప్పాలంటే ఏ స్ట్రాంగ్ రూము తిరుగుతూ పరికిరాదు, అంత స్ట్రాంగ్ గా కట్టేశాడు, లోపల గాలి బయటికి వెళ్ళదు, బయటికి వెళ్ళి లోపలికి వెళ్ళదు, అలా ఇంటి చుట్టూ కట్టి లోపలే గాంధీవం పుచ్చుకుని బ్రహ్మాస్త్రం ఎక్కుపెట్టి ఎవడు వస్తే ఎవడు కూడా భస్మం చేస్తానని కూర్చున్నాడు. అర్ధరాత్రి 12 గంటలకి అరుపులు కనబడే సమయానికి వెళ్ళేసరికి కుర్రాడు పుట్టాడు, ఈసారి కుర్రాడు మాయమైపోయాడు, ఇదివరకు శవం ఉండేది, ఇప్పుడు శవం కూడా లేదు, మాయమైపోయాడు. ఇంకా చూడండి ఆ బ్రాహ్మణికి మండిపోయింది, ఒరి దౌర్భాగ్యుడా, నారాయణుణ్ణి కాదని నరుణ్ణి నిన్ను పట్టుకున్నాను, అందుకు నా చెప్పుతూ నేను నన్నే కొట్టుకోవాలి, కృష్ణుడు బలరాముడు రక్షించలేకపోతే ఈ మామూలు మానవుడు ఒకటి రక్షిస్తాడా, ఇదివరకు నా పిల్లల శవాలైనా నాకు దక్కే వాటిని పూడ్చిపెట్టా, ఇప్పుడు శవం కూడా మాయమైంది, ఇదిరా నీ శరపంజరం యొక్క గొప్పతనం అన్నట. వెంటనే ఏం పట్టించుకోకుండా గాంధీవంతో తన యోగశక్తితో ఇటు భూలోకం మొదలుకొని ఊర్ధలోకాలన్నీ తిరిగాడు, భూలోక భువర్లోక సువర్ణలోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు లోతల నితల సుతల తలాతల రథాల రసాతల పాతాళాది లోకాలన్నీ తిరిగి వచ్చాడు, ఎక్కడా పిల్లాడు కనపడ్డా. వెంటనే వచ్చి, బ్రాహ్మణ నీ కొడుకు రక్షించలేకపోయాను కానీ శపథం ప్రకారం ఇప్పుడే చచ్చిపోతావు చూడు అని కృష్ణుడికి ఎదురుకుంటా సుధర్మ సభలో ఓ అగ్నిగుండం తెరిచి దాని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి, ప్రదక్షిణ చేస్తున్నప్పుడల్లా ఇలా కృష్ణుడిగా చూసేవాడు, 3వ సారి ప్రదక్షిణ అయిందో లేదో కృష్ణుడు వచ్చి ఆగు నాయన ఆగు, నువ్వు చచ్చిపోతే నేను ఉండలేనని నీకు తెలుసు, అందుకే ఈ ప్రతిజ్ఞ చేసావు అని భుజం పట్టుకుని వెంటనే తన రథాన్ని పిలిచాడు. సారథి పేరు దారుకుడు, ఈ దారుకుడు ఆ రథం నడపలేడిప్పుడు, అందుకని దారుక ఈ రథం నేను గడుపుతాను నువ్వు తప్పుకో అని కృష్ణుడు ఆ రథం మీద కూర్చున్నాడు. శైభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములు అని 4 గుర్రాలు ఉంటాయి కృష్ణుడి రథానికి, ఈ 4 గుర్రములు పూజించిన రథం ఎక్కాడు, ఆ రథం మీద గరుడధ్వని రెపరెపలాడుతోంది, దాంట్లో శారంగమనే కోదండం, సుదర్శన చక్రం, కౌబోధకి గద, సునందమనే ఖడ్గం అన్నీ ఉన్నాయి, అందులో ఎక్కి అర్జునుడు ఎక్కించుకున్నాడు. ఈ రథం మహావేగంగా ప్రయాణమై హిమాలయాలకు వెళ్ళాక కొంత దూరం వెళ్ళింది, ముందు యమలోకం వెళ్ళారు, ఆ యమలోకం దాటాక ఇంకా అనేక లోకాలు దాటారు, చివరికి బ్రహ్మలోకం కైలాసం కూడా దాటారు. ఇంకా కొంత దూరం వెళ్ళాక కటిక చీకటి అట, అక్కడ మాట వరసకు కూడా కాంతి లేదు, మహాభయంకరమైన చీకటి, ఇంకా చీకటిలో కన్ను పొడుచుకున్నా ఏమి కానపట్ల, హడిపోయాడు అర్జునుడు కూడా, చీకటిని చూస్తే ఎవరికైనా భయంకరం, ఈ చీకటి మరీ భయంకరంగా ఉందట, కొన్ని భయంకరమైన చీకట్లు అంటారు. అంతటి అంధకారం, గాఢ అంధకారం, కాటుక పూసేసినట్టుంది ఆ వాతావరణం. ఏమీ తెలియట్లే, గుర్రాలు ఆగిపోయాయి. అర్జునుడు కృష్ణ కృష్ణ అన్నాడు. అప్పుడు కృష్ణుడు చక్రం విడిచిపెట్టాడు. ఆ చక్రం ధగ ధగ వెలుగుతూ ముందుకు పెడుతూ ఉంటే ఆ వెలుతుల్లో రథం ముందుకెళ్ళింది. లోకంబులు లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబకు పెంచీకటి కవ్వల యవ్వండేకాకృతి వెలుగు అతనిని సేవిస్తున్నట్టే ఈ చీకటి. చాలా మందికి తెలియక ఏదో అనుకుంటారు. ఈసారి భాగవతం పోతన భాగవతం ఇంటికి వెళ్ళాక దశమ స్కంధంలో చూడండి ఈ కథ. ఈ లోకము లోకస్తులు లోకేశులు అందరూ నశించిపోయాక చివరిన కంటికి కనిపించని ఒక పెద్ద చీకటి, పెంచీకటి అంటే గొప్ప చీకటి, కటిక చీకటి. ఆ చీకటి కవతల ఏకైక పరబ్రహ్మ స్వరూపుడు అక్కడున్నాడు, ధగ ధగ వెలిగిపోతూ. అలా చీకటి కవతల వెలిగే ఆ పరమాత్మని నేను ధ్యానిస్తున్నాను అన్నాడు గజేంద్రుడు. ఇంతకీ ఏంటంటే చీకటి కాదు ఇది, ఆ మహాత్ముడి కాంతి కళ్ళల్లో పడితే కళ్ళు బయర్లు కమ్మటం వల్ల అది చీకటి కింద కనపడేదట. ఇంతకీ ఆ చీకటి కవతలు అది వెలుతురే, అదొక విచిత్రం. అంత లైటింగ్ చూస్తే కళ్ళు పోతాయి. మీరు ఎప్పుడైనా మధ్యాహ్నం పూట సూర్యుడికి చూడండి, కాసేపు చూసాక ఏం కనపడవు, కళ్ళు అలా చీకట్లు అయిపోతాయి. అవి నిజంగా చీకట్లు కాదు, వెలుతురు చూడలేని శక్తిని కంటి కొట్టడం వల్ల చీకట్లు అయిపోతాయి. గ్రహణం చూసి కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి చీకటికి వెలుతురు చూపించడానికి చక్రం విడిచిపెడితే ఆ చక్రపు కాంతిలో రథం ముందుకెళ్ళింది. అక్కడ కనపడ్డాడు ఒక మహానుభావుడు, అద్భుతమైన రూపంతో ఉన్నాడు. అక్కడ రాశారు పోతన గారు ఒక అపూర్వమైన గద్యం పద్యం బదులుగా. అది వరియును చారు లక్షణ లక్షిత లఖ పాద గుల్పజాను జంఘోరు కఠినాది మధ్యోగరుందును సాధనుందును కంఠ సూత్ర కటి సూత్రహారకేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషితుందును కంపు గంధరుందును పాల నాసాధన వదన కర్ణుందును నేల నేరణ వర్ణుందును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుందును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతిలోచ్యా విద్యా విద్యాది మాయాశక్తి సేవితుందును చెప్పున పురుషోత్తములి గాంచి భక్తి సంభ్రమంబు లగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముగుళించి ఇట్లని ముదించే అన్నారు. అంత అద్భుతమైన స్తోత్రం అక్కడ పెట్టాడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అక్కడ వేలాది చేతులతో వేలాది పాదాలతో వేల శిరస్సులతో అనేక నేత్రాలతో ఒక మహాపురుషోత్తముడు కనబడ్డాడు. కొన్ని కోట్ల సూర్యుల కాంతితో వెలిగిపోతున్నాడు ఆయన. చేతులకి కంకణాలు, చెవులకి కొండలాలు, నడుములకి వడ్డాణాలు, కాళ్ళకేమో గడ్డపెట్టేదాలు, ఇవి కాక భుజకీర్తులు, మెడలో హారాలు, శ్రీవత్సవనే లంచనం, ఎడమవేపు లక్ష్మీదేవి, ఇది కాక ముక్కుకు గొప్ప నత్తు, కౌస్తుభమణి, ఘన కిరీటం, వీటితో మహాసౌందర్యంతో వెలిగిపోతున్న ఆ మహానుభావుణ్ణి ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు మొదలైన వాళ్ళు చుట్టూ చేరి ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అని స్తోత్రం చేస్తున్నారు. శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి ఇలా ఊర్జ విద్య అవిద్య ఈ తొమ్మిది శక్తులు మహాశక్తులు. ఈ శక్తులు ఎప్పుడు ఆ భగవంతుడిని సేవిస్తున్నాయి స్త్రీ రూపాలతో. అటువంటి వాటిని చూచి పులకించిపోయాడు ఆయన. ఆనందంతో ఆయన భక్తితో స్తోత్రం చేశాడు. అప్పుడు ఆయన, నాయనలారా మీ ఇద్దరికీ స్వాగతం. భవిష్యత్తులో మహాభారత యుద్ధం జరుగుతోంది. ఆ యుద్ధంలో మీకు విజయం కలగడానికి నా స్వరూపులైన మిమ్మల్ని పిలిచాను. ఈ కృష్ణుడు నేనే, నా మూలవిరాట్టు. ఈ శక్తి అంతా భూలోకంలో కృష్ణ రూపంలో ఉన్నది. అందులోంచి వచ్చిన నరుడుగురు మీకు తిరుగులేదు. మీరిద్దరూ దుష్ట శిక్షణ కోసం అవతరించారు. అందుకని మిమ్మల్ని చూడటం కోసం, నీవింత గొప్పవాడివి, నీ శక్తి ఎంత అని నీకు కూడా తెలియజేయడం కోసం ఈ విప్రుడి పిల్లలందరినీ పైకి తీసుకొచ్చాను. పైగా ద్వారకలో ఉండి కూడా ఒక్కనాడు కూడా ఆయన కృష్ణుడిని గుర్తించలేదు. గురువు దగ్గర ఉండి గురువుని గుర్తించని వాడికి ఇలాంటి శాపాలు వస్తాయిటండు. అందుకని గురువుల్ని ద్వేషిస్తే పతనం మొదలవుతుంది. అతడు అందువల్లే దెబ్బతిన్నాడు. ఆ పిల్లల్ని తీసుకొచ్చారు. నువ్వు ఇక్కడికి రాగానే ఇప్పుడు నీకు నీ స్వస్వరూపం తెలిసింది, నేనంటే ఏమిటో తెలిసింది. ఈ పిల్లలు 10 మంది ఇక్కడే ఉన్నారు, వీళ్ళ నా బ్రాహ్మణికి ఇచ్చేయి, నువ్వు విజయం పొందు అని ఆశీర్వదించాడు. వాళ్ళు తిరిగి వచ్చేశారు. ఇదంతా ఆ బ్రాహ్మణికి చెప్పి అర్జునుడు ఆ పిల్లల్ని ఇస్తే ఆశ్చర్యపోయి, కృష్ణ ఇంతకాలానికి నా అజ్ఞానం అంటే ఏమిటో తెలిసింది, ఇంకేనా నేను జాగ్రత్తగా ఉంటానని కృష్ణుడిని స్తుతించి అర్జునుడిని స్తుతించి పిల్లలు పట్టుకుపోయాడు. ఎందుకు చెప్తానంటే మూలవిరాటెప్పుడు అక్కడే ఉంటాడు. ఆయనేం ధైర్యంగా దిగిరాడు, ఆయన దివ్య శక్తి దిగొస్తుంది. అలాగే లక్ష్మీదేవి కూడా అంతే. అలాంటి లక్ష్మీదేవి యొక్క అంశతో
రుక్మిణీదేవి ఆవిర్భవించింది అనమాట. అందుకే రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఉపాసన చేసింది అన్నారు ఎందులో, మహాభారతంలో ఆరు శాసనిక పర్వంలో. అప్పుడు లక్ష్మీదేవి ప్రత్యక్షమై నీకేం కావాలంటే నువ్వు ఎక్కడెక్కడ ఉంటావు, అసలు లక్ష్మి అంటే ఏమిటి అని అడిగింది. లక్ష్మి అంటే అందరికీ డబ్బరు కదా ఉద్దేశం, కేవలం బంగారం కట్టలు ఇవే డబ్బరి కాబట్టి డబ్బు అంటే అసలు ఏమిటి, లక్ష్మి అంటే ఏమిటి, ఆ లక్ష్మి ఎక్కడెక్కడ ఉంటుంది, లక్ష్మి ఉంటే ఏ ఏ లక్షణాలు ఉంటాయని అడిగితే అద్భుతంగా చెప్పింది. ఆ విశేషాలు రేపు కూడా చెప్పుకుందాం. రేపు కూడా ఇలాగే ఆరు ఆరు మొదలెడితే 8 గంటలకు ముగిస్తాం. నిజానికి ఈసారి ఉపన్యాసములకు రాగలని అనుకోలేదు, అంత రొంప పట్టింది. మిగతా ఏం శరీరం కాదు కానీ గొంతు పూడుగుపోయి ముక్కులు పూడుగుపోయి, కానీ నాకు ఒక నియమం ఉంది, మాట అంటే మాటే. చూద్దాం నా బాధ చూసి మీరైనా మారేస్తారు లేకపోతే నేనైనా మారేయాలి. కానీ భగవంతుడి దేవుడు మీరు శ్రద్ధగా విన్నారు, మీరు చాలా గొప్పవాడు. మీ ముందు నేనే ఒక క్షణకాలం అన్నీ విడిచిపెట్టేసి తన్మయుడిని పురాణం చెప్పారంటే కేవలం ఇది భక్తుల యొక్క గొప్పతనం అనమాట. మీ అందరికీ అనేక మంగళాశాసనాలు. హరి ఓం తత్సవం.